హాయ్, నేను మీ మహేష్ భట్టి ప్రోలు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మనం మాట్లాడుకుందాం చరిత్రలో మిగిలిపోయిన చారిత్రాత్మక సినిమాల గురించి. ఈరోజు మన మొదటి సినిమా అప్పటి నుండి ఇప్పటి వరకు చిన్నలు పెద్దలు ఏ వయసు వాళ్ళకైనా అత్యంత ఇష్టమైన సినిమా. అప్పుడెప్పుడు ఇంగ్లీష్లో వచ్చిన కొన్ని అడ్వెంచర్స్ అండ్ కొన్ని ఇంగ్లీష్ అద్భుత మూవీలకు, అదేవిధంగా ఈ మధ్య కాలంలో వచ్చి ఇండియాలోనే అద్భుతం సృష్టించి తెలుగు ఇండస్ట్రీని ప్రపంచానికి తెలియజేసిన బాహుబలి సినిమాకైనా ఆ సినిమానే మూలాధారం. ఆ సినిమా స్ఫూర్తితోనే ఇప్పుడు వస్తున్న కొన్ని అద్భుతమైన సినిమాలు ఆ సినిమా స్ఫూర్తితోనే తీస్తున్నారు. ఈ పాటికి అందరికీ అర్థమై ఉండొచ్చు ఆ సినిమా ఏమిటో. కనిపెట్టారా ఫ్రెండ్స్? అదే మాయాబజార్. మాయాబజార్ సినిమా గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ఆ సినిమా తెర ముందుకు రావడానికి ముందు జరిగిన పరిస్థితులు, అది వచ్చినప్పుడు అప్పటి జనం రిసీవ్ చేసుకున్న విధానాన్ని మనం ఇక్కడ మాట్లాడుకుందాం. మాయాబజార్ ఒక అద్భుతం. మాయాబజార్ ఒక చరిత్రలో మళ్ళీ తిరిగి రాని, మునుపెన్నడు ఎరగని ఒక అద్భుతమైన సినిమా. ఆ రోజుల్లో ఏ టెక్నాలజీ లేని ఆ రోజుల్లో కొన్ని అద్భుతమైన టెక్నాలజీలు వాడారు. మనం ఇప్పుడు వాడుతున్న వీడియో కాల్స్ వాళ్ళు ఆ సినిమాలోనే చూపించారు, వీడియో కాలింగ్ లాంటివి. సో ఇలాంటివి ఎన్నో అద్భుతమైన ఫ్యూచర్స్ని వాడుతూ ఆ జనరేషన్ వాళ్ళకితో పాటు ఈ జనరేషన్ వాళ్ళకి కూడా అందజేసిన సినిమానే మాయాబజార్. ఎంతో గొప్పది మాయాబజార్. నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఈ తరం జనరేషన్లో ఉన్న డైరెక్టర్స్ హీరోలు. మాయాబజార్ సినిమా నుంచి చాలా నేర్చుకున్నారు, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నారు. మాయాబజార్ సినిమా ఎంత గొప్పదంటే ఫ్రెండ్స్, ఈ రోజుల్లో దాన్ని కలర్గా మార్చి రిలీజ్ చేస్తే 25 రోజుల పాటు హాల్లో హౌస్ఫుల్గా ఆడింది. ఏది ఈ కంప్యూటర్ యుగంలో, కంప్యూటర్ పరిగెడుతున్న ఈ రోజుల్లో మాయాబజార్ మళ్ళీ రిలీజ్ చేస్తే 25 రోజులు హౌస్ఫుల్గా ఆడింది. అది మాయాబజార్ గొప్పతనం. 2 సంవత్సరాలు ఆడాయని చెప్పుకుంటున్న సినిమాల కన్నా ఇది ఎప్పుడు టీవీలో వేసినా, ఎక్కడ ఎక్కడన్నా వేస్తున్నారని తెలిసినా ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉంటారు. కొంతమంది ఇళ్ళలో మూవీస్ కలెక్షన్స్ పెట్టుకుంటారు. ఆ మూవీస్ కలెక్షన్లో మాయాబజార్ అన్నది తప్పనిసరిగా ఉంటుంది. మాయాబజార్ సినిమా, లేని ఇల్లు చూడని మనిషి నాకు తెలిసైతే ఉండరని అనుకుంటున్నాను. ఇక మనం సినిమా విషయాల్లోకి వెళ్తే, ఇది వాహిని స్టూడియోస్ నిర్మించింది. చక్రపాణి మరియు నాగిరెడ్డి గారి కళ, ఆ గొప్ప స్నేహితుల నిర్మాణ సారథ్యంలో వచ్చిన సినిమా ఈ మాయాబజార్. చక్రపాణి గారికి ఇలాంటి సినిమాలు తీయటం, హిస్టారికల్స్ మూవీస్ తీయటం, దేవుళ్ళ సినిమాలు తీయటం కొంచెం ఇష్టం. సో దాని ప్రకారం తీద్దామని ఒక ఆలోచన ఉన్నప్పుడు డైరెక్టర్ కేవీ రెడ్డి గారు ఈ కథ చెప్పడం జరిగింది చక్రపాణి గారికి. కథ విన్న చక్రపాణి నాగిరెడ్డి గారు చాలా బాగుంది, చేద్దామని అనుకున్నారు. మరి కృష్ణుడిగా ఎవరిని పెడదాం అని కేవీ రెడ్డి గారిని అడిగితే, కేవీ రెడ్డి గారు ఆలోచిస్తున్న సమయంలో నాగిరెడ్డి గారు ఇంకెందుకు, కృష్ణుడిగా నాగేశ్వరరావుని పెడదాం అని నాగిరెడ్డి గారు చెప్పడంతో కేవీ రెడ్డి గారు నాగేశ్వరరావు గారు కృష్ణుడిగా పనికిరారని, ఆ పాత్రకి ఆయన న్యాయం చేయలేడు అని కేవీ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. దానికి చక్రపాణి గారు, అదేంటి నాగేశ్వరరావు అమ్మాయిల కలర్ రాకుమారుడు, అంటే అప్పట్లో నాగేశ్వరరావు గారు అమ్మాయిలకి కలర్ రాకుమారుడు అన్నమాట, కాబట్టి నాగేశ్వరరావు గారు ఉంటే సినిమా చూస్తారని, కానీ ఇక్కడ కావాల్సింది కలర్ రాకుమారుడు కాదు, నిలువెత్తు దైవ రూపం కావాలి అని కేవీరెడ్డి గారు చెప్తారు. మరి నువ్వెవరు అనుకుంటున్నావు అని నాగిరెడ్డి గారు కేవీరెడ్డి గారిని అడిగితే, నేనైతే ఎన్టీఆర్ బాగుంటాడని అనుకుంటున్నాను అని కేవీరెడ్డి గారు చెప్తారు. దానికి చక్రపాణి గారు గట్టిగా నవ్వి, ఎన్టీఆర్ మాస్ సినిమాలకి పనికొస్తాడు, ఇలాంటి డివోషనల్ మూవీస్కి ఎన్టీఆర్ సెట్ అవుతాడా అవడు అని చక్రపాణి గారు అంటే, లేదు నాగేశ్వరరావు వద్దంటున్నావు కాబట్టి ఏ చిత్తూరు నాగయ్య గారినో లేదా సిఎస్ రావు గారినో అడుగుతాం అని చక్రపాణి గారు అంటే, లేదు ఈ సినిమా నేను ఎన్టీఆర్ కృష్ణుడిగా చేస్తేనే ఈ కథ నేను చేస్తాను అని కవిరెడ్డి గారు గట్టిగా వాదిస్తారు. కవిరెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో చక్రపాణి గారు మరియు నాగిరెడ్డి గారు సరే ఒక ప్రయత్నించి చూద్దాం అని అనగా ఎన్టీఆర్ గారు కృష్ణుడి రూపంలో మేకప్ వేసుకొని వాహిని స్టూడియోలోకి అలా నడిచొస్తుంటే, వాహిని స్టూడియోలో పనిచేస్తూ ఉన్నవారు ఒక దేవుడే నడిచొస్తున్నాడు అన్న ఒక భావనలోకి వెళ్ళిపోతారు. అలా నడుచుకుంటూ వస్తుంటే కృష్ణుడు సాక్షాత్కరించాడా అన్న ఒక అందమైన రూపం, నిజంగా పైనుంచి కృష్ణుడే దిగి వచ్చాడా అన్నట్టుగా ఆ చుట్టూ ఉన్నవాళ్ళు. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరైతే వద్దు వద్దు అని వాదించిన నాగిరెడ్డి గారే ఎన్టీఆర్ గారిని చూడగానే చేతులు ఎత్తి నమస్కరించేశారు. అంత అందంగా ఉన్నారు కృష్ణుడు గారు. దానితో చక్రపాణి గారు తను మాట్లాడింది తప్పని, కృష్ణుడిగా ఎన్టీఆర్ చాలా బాగున్నాడని చక్రపాణి ఒప్పుకోవడంతో కృష్ణుడిగా ఎన్టీఆర్ ఫిక్స్ అయిపోయారు. ఇక ఆ సినిమాలో అభిమన్యుడి పాత్ర చాలా పెద్ద పాత్ర, కీలకమైన పాత్ర. ఎన్టీఆర్ లాంటి ఒక పర్సన్ చేస్తున్నప్పుడు అక్కడ కూడా ఒక మంచి యాక్టర్ ఉండాలని అనుకున్నారు. కానీ ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారి కంటే కొంచెం పై స్థాయిలో ఉంది నాగేశ్వరరావు గారే. నాగేశ్వరరావు గారికి అప్పుడు మంచి హిట్స్ ఉన్నాయి, జనంలో మంచి అభిమానం ఉంది, అన్నీ ఉన్నాయి. ఉండటంతో మంచి క్రేజీ స్టార్గా ఉన్నారు ఆ టైంలో. కానీ ఆయన్ని అడగాలి, అడిగి ఒప్పించాలి అంటే అది కొంచెం ఇబ్బంది అవుతుందేమో అని చక్రపాణి గారు అంటే కేవీరెడ్డి గారు, నేను మాట్లాడతాను నాగేశ్వరరావుతో, నాగేశ్వరరావు నా మిత్రుడు కాబట్టి నేను మాట్లాడి తనని ఒప్పిస్తాను అని చెప్పి కేవీరెడ్డి గారు అక్కడి నుంచి నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి నాగేశ్వరరావు గారికి కథ చెప్పగానే తను చేస్తానని, బ్రదర్ కృష్ణుడిగా చాలా బాగుంటాడు అని చెప్పడంతో నాగేశ్వరరావు గారు అభిమన్యుడిగా చేస్తారు. ఇక రెండు కీలకమైన పాత్రలు, కృష్ణుడి పాత్ర, అభిమన్యుడి పాత్ర వచ్చేసింది. ఇక ఈ సినిమాలో ఎంతో ముఖ్యమైన పాత్ర శశిరేఖ పాత్ర చాలా ముఖ్యం. ఈ సినిమాలో ఎవరు పెట్టాలి అనుకున్నారు అప్పట్లో, వై విజయ గారిని అనుకున్నారు, సారీ పి సరోజాదేవి గారిని అనుకున్నారు, షావుకార్ జాను గారిని అనుకున్నారు, చాలామందిని అనుకున్నారు. బట్ వాళ్ళు ఎవరూ కేవీరెడ్డి గారికి నచ్చట్లేదు. ఏదో కొంచెం కొత్తదనం ఉండాలి, కొంచెం చిలిపిదనం ఉండాలి, అల్లరి ఉండాలి, అన్నీ చేయగల సమజ్యం ఉండాలి అని కేవీరెడ్డి గారు ఎక్కడో ఆలోచిస్తున్నప్పుడు కేవీరెడ్డి గారి మనసులో మెదిలిన ఒకే ఒక్క నటి, నాటి నేటి మహానటి సావిత్రి గారు. సావిత్రి గారు తప్ప ఆ పాత్రకి ఎవరూ న్యాయం చేయలేరని కేవీరెడ్డి గారు అనుకున్నారు. కేవీరెడ్డి గారు అనుకోవడంతో చక్రపాణి గారు, నాగిరెడ్డి గారు కూడా అంగీకరించారు. కానీ సావిత్రి గారు అప్పటికే జమిని గణేష్ని పెళ్లి చేసుకుని సినిమాలకు కొంచెం దూరంగా ఉన్నారు. తను చేస్తున్న రెండు సినిమాలు అయిపోయిన తర్వాత సినిమాలని వదిలేద్దాం అని అనుకున్న సమయంలో ఈ సినిమా అవకాశం వచ్చింది. చక్రపాణి గారు నేరుగా వెళ్ళి సావిత్రిని అడగగా సావిత్రి గారు మొదట నో అని చెప్పారు. కాదు, సినిమా నీకు అవసరమైనప్పుడు నువ్వు వచ్చావు, ఈరోజు సినిమాకి నువ్వు అవసరం, నువ్వు వచ్చి ఈ సినిమాని నిలబెట్టాలి. ఎందుకు అంటే ఒక పక్కన ఎన్టీఆర్, ఒక పక్కన ఏఎన్ఆర్, వాళ్ళకి సరైన ధీటుగా నటించగల ఒక పాత్ర కావాలి, ఆ పాత్ర నువ్వు తప్ప ఎవరు న్యాయం చేయలేరు అని చక్రపాణి గారు చెప్పడంతో, జమినీ గణేష్ గారి ఒప్పందంతో సావిత్రి గారు మాయాబజార్లో నటించడం జరిగింది. సావిత్రి గారు రాకతో మాయాబజారికి కొత్త అందాన్ని తీసుకొచ్చింది, చాలా కొత్త అందం. ఇక మన ఎవ్వరికి అప్పటి వరకు ఏదో మహాభారతం పుస్తకాలు చదివిన వాళ్ళకి లేదా కొంతమందికే తెలిసిన ఒక పాత్ర, కటోజ్ కటుడి పాత్ర, అందరికీ గుర్తుండే ఉంటుంది. వివాహ భోజనంబు ఇహాల వారి విందు అహహ నాకే ముందు, కటోజ్ కటుడు ఒక వీరోచిత పౌరుడు, పోరాట యోధుడు, పాండవుల తరఫున వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన ఒక వీరుడు. ఆ పాత్ర ఘటోత్కచుడు. ఎవరు చేయాలి అలాంటి పాత్రలకు? రారాజు, ఇక సరిలేరి ఆయన మించిన ధీటి చెందిన వ్యక్తులు ఎవరూ లేరు. ఆయనే ఎస్విఆర్ గారు. ఎస్విఆర్ గారు ఏ పాత్రలో వేస్తే ఆ పాత్రకు ప్రాణం పోస్తారు. తెర మీద కాదు, తెర వెనక కూడా ఆ పాత్రే నడిచొస్తుంది అనే ఒక భావనను కలగజేయడంలో స్వర్గీయ ఎస్విఆర్ గారు చాలా గొప్ప నటులు. ఆయన నటిస్తున్నట్టుండదు, మన ముందు నిజంగా ఘటోత్కచుడు నడుస్తున్నాడా, ప్రవర్తిస్తున్నాడా, పనులు చేస్తున్నాడా అనే ఒక భావాన్ని మనకి ఎస్విఆర్ గారు కలగజేస్తారు. ఇలా ఒక మేధావులు, మేధో సంపత్తి, ఒక తెలివైన వాళ్ళు, అప్పటిలో గొప్ప నటులు, అప్పటికీ ఇప్పటికీ అయిన గొప్ప నటులు నటించిన ఒక అద్భుత చిత్రం మాయాబజార్. ఇంకా ఉన్నాయి మాయాబజార్ గురించి సంగీతాలు, మరొక ఎపిసోడ్లో మాట్లాడుకుందాము. మరి థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మహేష్ పెట్టి ప్రోలో.